పురుషుడైనటువంటి సూర్యుడు ఇస్తున్నటువంటి జ్ఞానాన్ని మనం ఉపయోగించుకుంటే ఏ విధంగా ఆ జ్ఞాన అగ్ని మన కర్మలను మన ప్రారంభ కర్మలను భస్మం చేస్తుందో తెలుసుకున్నాం. ఈ భగవద్గీత యొక్క 4వ అధ్యాయం మొత్తం కూడా ఒక అవగాహన విధానమే. అంచేత ఇవాళ ఇంకో శ్లోకంలో ఏ విధమైనటువంటి సాధన విధానం ఆ జగద్గురు మనకు అందజేస్తున్నాడో అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. శ్లోకం ఏంటి అంటే, త్యక్త్వా కర్మ ఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయ కర్మణ్యభి ప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహ. సింపుల్గా ఫార్ములా ఏమని చెప్పాడు అంటే, కర్మ ఫలాసంగం, కర్మఫలం మీద ఆశ వదిలేసి, కర్మఫలం మీద అభిరుచి, కర్మఫలంతో ఉన్నటువంటి సంగము, కర్మఫలము యొక్క ప్రాప్తి కొరకు మాత్రమే పనిచేస్తున్నాను అనేటటువంటి భావన వదిలేసి, త్యక్త్వా కర్మ ఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయ. నిత్యతృప్తో నిరంతరము సాటిస్ఫైడ్ కండిషన్, కోరికలేళ్ళు ఏ విధంగా అవుతే నదులన్నీ సముద్రంలోకి వెళుతూ ఉంటాయో, ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా ఆ ఫ్లడ్స్ వచ్చిన నదులన్నీ కూడా సముద్రంలోకి వెళ్ళిపోతూ ఉంటాయి, అయినా సముద్రము పొంగదు. నిత్యతృప్తు కోరికలన్నింటినీ ఎవడైతే స్పాంజిలాగా పీల్చేసుకుని ఉన్నదాంతో సంతుష్టుడవుతాడు. నిత్యతృప్తు నిరాశ్రయ, ఏ విధమైనటువంటి ఆశ్రయము కోడడు. ఆశ్రయం అంటే మనం ఏంటి, సెక్యూరిటీ చూస్తాం. ప్రైవేట్ జాబ్ కంటే గవర్నమెంట్ జాబ్ మనకి ఎక్కువ ఇష్టం. ప్రైవేట్ జాబ్లో నిజంగా ఎక్కువ శాలరీ ఉంటుంది, కానీ గవర్నమెంట్ జాబ్ ప్రైవేట్ జాబ్ రెండిట్లో కంపారిజన్ చేసుకుంటే మనం దేనికి ప్రిఫర్ చేస్తాం, గవర్నమెంట్ జాబ్ ప్రవేశిస్తే చేత ఆశ్రయం ఉంది కనుక, ఆశ్రయం అంటే సెక్యూరిటీ ఉంది మనకి, నిరాశ్రయ ఏ సెక్యూరిటీ కాంక్షించకుండా ఉండేటటువంటి మానసిక స్థితి. కర్మణ్యభి ప్రవృత్తి, ప్రవృత్తి ద వే ఆఫ్ మూమెంట్ కర్మల మీద ఉన్నప్పటికీ కూడా నైవ కించిత్ కరోతి సహా అతను ఏమీ చేయుటలేదు. ఇది ఒక అద్భుతమైనటువంటి ఫార్ములా సాధనలో. షడ్డిసాయి సత్యసాయి ఈ దత్తాత్రేయ కల్ట్ అంతా కూడా ఈ సాధనని ప్రాక్టీస్ చేస్తుంది. ఇంకో సాధన అని చెప్పారు. అంచేత చాలా మంది అనుకుంటూ ఉంటారు సాయి ఏ మంత్రం చెప్పలేదు చేయమని. చెప్పకే చాలా చెప్పాడు, సుశాసనం చదువుకోమన్నాడు, అది చేసుకోమన్నాడు, భాగవతం చదువుకోమన్నాడు. నువ్వు ఏదనుకుంటావు దానికి విరుద్ధం చెప్తాడు. అది నేను ఉపవాసం చేస్తాను అంటే ఉపవాసం చేయొద్దంటాడు, తింటాను అంటే మానేమంటాడు. ఇంచేత ఆశ్రయం లేకుండా ఉండటానికి నిరాశ్రయ. ఇంచేత ఈ శ్లోకాన్ని మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. సాధన విధానాన్ని దీన్ని ఒక విధంగా మనం దత్తాత్రేయ సాంప్రదాయము లేకపోతే సాయి సాంప్రదాయం అని కూడా అనుకోవచ్చు ఈ ఫార్ములాని. ఇది రాబోయేటటువంటి మిగతా రెండు శ్లోకాలలో కూడా ఈ సాంప్రదాయమే వస్తుంది. ఈ సాంప్రదాయాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించేద్దాం. త్యక్త్వా కర్మ ఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయ కర్మణ్యభి ప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహా. మనిషి ఉన్నాడు, మనిషి పని చేస్తున్నాడు, నేను పని చేస్తున్నాను అని మనం అనుకుంటూ ఉంటాం. ఏమి పని చేస్తున్నాం మనం ఆలోచిద్దాం. ఆకలిస్తుంది, అన్నం తింటాం. కడుపు తిండిన వాడు తినమన్నా తినలేడు, దాహం వేస్తుంది, మంచిగా తాగుతాం. మనకి దాహం వేయకుండా మంచిగా తాగమంటే తీసుకొచ్చి పెట్టినా తాగాం అంతే కదా. ఈ రెండిట్లో మీరు పని చేస్తున్నారా, రియాక్ట్ అవుతున్నారా అది ఆలోచించుకోండి. మనంతట మనం ఆహారం తీసుకోవటం లేదు. మనం తినమన్న ఆహారం తినలేము. ఆహారం ఎలా తీసుకోగలుగుతున్నాం మనం? ప్రకృతి మనని తీసుకొనిస్తే, మన శరీరం మనల్ని ఆహారం తీసుకోవచ్చు అని చెప్తే ఆహారం తీసుకుంటున్నాం. నిద్రపోయాం, నిద్ర లేవాలి. మనం ఏమనుకుంటున్నాం? మనం నిద్రపోగలమని. పోగలమా? నిద్ర కూడా మన చేతిలో లేదు. వీడు నిద్రపోతూ ఉంటాడంటే వాడు ఎంత అదృష్టవంతుడు. అసలు మనకు తెలియటలే పాపం. నిద్రపోతున్నాను, నిద్రపోదేయకుండా లేపేస్తాం మనం. ఏ వెరీ లక్కీ మ్యాన్ ఇన్ ద వరల్డ్. కానీ ఆ నిద్ర కూడా నిజంగా వాడి చేతిలో లేదు. వాడు నిద్రపోతున్నాడు అంటారు మీరు పాపం. వాడికి అది తప్ప ఇంకో పని చేత కాదు, ప్రవృత్తి. మీరు నిద్రపోండి చూద్దాం వాళ్ళగా. నిద్రపోను, నిద్ర మీ చేతిలో లేదు. మరి లేవటం, ఇట్ ఈస్ అవర్ దట్ గాడ్ సేవేక్ అని మొదలెడతాడు సావిత్రిని. ఆ మన నిద్ర లేపేటటువంటి జాగ్రత్త స్థితి అభిమాని దేవతలు అని వాటికి పేరు. ఉదాహరణ వాయు దగ్గర, కంఠం దగ్గర ఉంటారు వాళ్ళు వసతి మన శరీరంలో. అవి కనుక పనిచేయకపోతే నిద్ర లేవనే మనం. కానీ గ్యారంటీగా పనిచేస్తాయి, పనిచేస్తాయి కనుక మనం నిద్ర లేస్తాం. కానీ మనం ఏమంటాం, నేను నిద్రపోతున్నాను, నేను నిద్ర లేస్తున్నాను. ఇందులో మీరు చేసేది ఏంటిట? నిజంగా మీరు చేయగలుగుతున్నారా? కర్మణ్యభి ప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహ. కర్మలు చేస్తున్నావు అనిపిస్తోంది, ఆ ప్రవృత్తి ఉంది నీ శరీరంలో. కానీ ఏం జరుగుతోంది? అది నైవ కించిత్ కరోతి సహ. వాడేం చేయటం లే, జరుగుతుందంటే వాడి శరీరంలో ఆ విధంగా రావాల్సినటువంటి మార్పులు జరుగుతున్నాయి. ఆహారము, నిద్ర, దాహము, ఉద్యోగం చేయాలి. ఎందుకు ఉద్యోగం చేస్తున్నారు? మీకు కడుపు నిండి ఉంటే, మీకు ఆకలి లేకపోతే ఎంతమంది ఉద్యోగం చేస్తారు అన్నది క్వశ్చన్ మార్కే. ఉద్యోగం మనకి ఎందుకు కావాలి అంటే ఆకలి వేస్తుంది మనకి. ఆకలి వేస్తున్నప్పుడు ఆహారం కావాలి, ఆహారం కావాలి కనుక ఆహారాన్ని సంపాదించుకునేటటువంటి ఇదొక విధానం. కాకపోతే ఉద్యోగం మనం చేయము. అంచేత ఉద్యోగం మీద ఉన్నటువంటి మనకి ప్రవృత్తి, నేను ఇంజనీర్ అయిపోవాలి, డాక్టర్ని అయిపోవాలి, నేను పండితుడిని అయిపోని, ఇదైపోవాలి, అదైపోవాలి అని ఇదేటటువంటి ఈ కర్మలన్నీ కూడా దేని మీద ప్రేరేపణ అయి ఉన్నాయి? ఆకలి మీద ప్రేరేపణ అయి ఉన్నాయి. తాజ్మహల్ కట్టే కూలీలకు ఆకలి లేకపోతే తాజ్మహల్ ఉండేదా అని ఎక్కడో నేను పాంప్లెట్లో చదివాను. నేను ఖచ్చితంగా తాజ్మహల్ ఉండేది, అది వేరే విషయం. ఏ విధంగా వస్తుందో చూద్దాం, ఆ తర్వాత ఆలోచిద్దాం. కానీ ఇక్కడ నైవ కించిత్ కరోతి సహా, మనం చేస్తున్నటువంటి పనులు ఏవి కూడా మనం చేయటం లేదు అనేటటువంటి అవగాహనకి వచ్చేటటువంటి సాధన అది దత్త సాంప్రదాయం. మనమేం చేయటం లే, మరి పూజ ఆ పూజ మీరు చేయటం లే, మీ ద్వారా జరుగుతోంది అది. దదామి బుద్ధి యోగంతం, నేను భగవద్గీతలో 10వ అధ్యాయంలో చెప్తాడు శ్రీకృష్ణుడు, వాళ్ళకి పూజ చేయాలి అనేటటువంటి భావన కూడా నేనే ఇస్తా. ఆ భావన నేను ఇవ్వకపోతే, లోపల ఉన్నటువంటి ఆ అంతర్యామి మిమ్మల్ని పూజ చేయాలి అని అనకపోతే మీరేం చేయలేరు. ఈ అవగాహన ఎప్పుడైతే వచ్చిందో మీరు ఏ స్థితిలో గడిపోతున్నారు? శరీరం యొక్క అభిమానం పోయింది, మనస్సు యొక్క అభిమానం పోయింది, జరుగుతున్న దాని మీద మీకు పెద్ద గందరగోళం ఏం లేదు. ఇంచంటే మీరు చేయని గాడికి చాలా మంది అడుగుతూ ఉంటారు, మాస్టర్ హీరో ఎన్ని కష్టాలు పడిపోతున్నాడు సినిమాలో అని. కళ్ళు మీరు కూడా కార్చేస్తారు, ఎవరో ఎందుకు నేను కారుస్తాను. సినిమాలో చాలా మందికి ఆ ఇమోషన్ విరుస్తుంది, వాడి కష్టాలు పడ్డాడు కనుక హీరో అయ్యాడు వాడు. లేకపోతే వాడు హీరో అవ్వడు. హీరో అవ్వాలి అంటే వాడు అనేక కష్టాలు అధిగమించి మిగతా వాళ్ళు చేయలేని పనులు చేశాడు కనుకనే వాడిని హీరో అన్నాం. గోల్డ్ మెడల్ వచ్చిన వాడిని హీరోగా చూపిస్తారు మాస్టర్, వచ్చింది కనుక హీరో అయ్యాడు వాడు. లేకపోతే వాడిని హీరోగా చూపించాం మనం. కానీ గోల్డ్ మెడల్స్ రావటం, ఈ కష్టాలు పట్టడం దేనివల్ల జరుగుతుంది? ఆ దేనివల్ల జరుగుతుంది అనేది కనుక మనం కనుక అర్థం చేసుకుంటే ఏ విధమైనటువంటి ఆశ్రయము మనం కోరము, కాన్ఫిడెన్స్ సెక్యూరిటీ మనం కోరము. ఇంచేంటి ఇప్పుడున్న సెక్యూరిటీ అంతా కూడా చాలా తమాషా అయినటువంటి సెక్యూరిటీ. ఇప్పుడున్నటువంటి ఎకానమిక్ క్రైసిస్లో ఏ క్షణంలో అయినా ఎకానమిక్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయవచ్చు. అన్ని గవర్నమెంట్స్, మన గవర్నమెంట్ అని మనం అనుకోకండి, ఇంకా మన గవర్నమెంట్ ప్రిడిక్షన్స్ ప్రకారం భవిష్య పురాణం అది కరెక్ట్ అయితే ఎకనామికల్లీ ఇంకా మోర్ స్టేబుల్ అవుతుంది. కానీ మిగతా గవర్నమెంట్స్లో ఎకానమిక్ క్రైసిస్ వచ్చి వాళ్ళు ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తే $20,000 జీతం ఉండొచ్చు కాక, కానీ వాడు ఏమంటాడంటే ఎమర్జెన్సీ వచ్చింది కనుక నేను నీకు $1 ఇస్తానంటాడు. ఇంకా గవర్నమెంట్ జాబ్లో ఉన్నటువంటి సెక్యూరిటీ ఉంది. మనం అనుకుంటున్నాం సెక్యూరిటీ ఉందని, ఆ సెక్యూరిటీ కూడా దేని మీద ఆధారపడింది? ప్రకృతి మీదే ఆధారపడింది. ప్రకృతి యొక్క వనరుల్ని వదిలేసి ఎప్పుడైతే మనం మానవుడు సాధించినటువంటి, మానవుడు సంపాదించుకునేటటువంటి కాగిత ముక్కల మీద ఆశ్రయం సంపాదించుకున్నాము, గందరగోళం పడుతున్నాం. ఈ కాగిత ముక్కలకి ప్రకృతిలో విలువ లేదు, కానీ కాయకూరలకి విలువ ఉంది, గాలికి విలువ ఉంది, నీరుకు విలువ ఉంది, పంచభూతాలకి విలువ ఉంది. నిజమైనటువంటి ధనం అది. ఆ ధనాన్ని మనం అమాస్ చేసుకోక్కర్లే, కూడబెట్టుకోక్కర్లే. గాలిని కూడబెట్టుకోవాలా? మీకు ఎప్పుడైనా టెన్షన్ ఉందా? రేపు నిద్రలేస్తే గాలి ఉండకపోతే ఎట్ట? ఈ గాలంతా బ్యాంక్ లో బంధించేద్దాం మనం, ఓ ఫిక్స్డ్ డిపాజిట్ లో వేసి పారేద్దాం ఈ గాలిని అనుకో మనం. భూమిని మీరేం చేయలేరు, ఉత్తనే ఓ పట్టా అవుతే పెట్టుకుంటారు. కానీ ఈ కాలంలో అవి చెందే బాగుడ వచ్చి ఆకివే చేసి పారేస్తున్నాడు. ధనం, నిజమైనటువంటి ధనం ప్రకృతిలో ఉంది అని మనకు తెలిసినప్పుడు ప్రకృతిలో ఉన్నటువంటి ధనాన్ని మనము కొంచెం సవ్యమైనటువంటి అవగాహనతో ఇంకొంచెం ముందుకెళ్తే ప్రకృతిలో ఉన్నటువంటి ధనం ఎక్కడుంది? ప్రకృతిలో ఉన్నటువంటి ధనం 9 కిరణాల ద్వారా ప్రకృతిలో ఉన్నటువంటి ధనం మన భూమి మీదకు వస్తుంది. 7 కిరణాలు మనం చెప్పుకున్నాం కదా, సూర్యుడి నుంచి వచ్చేటటువంటి 7 కిరణాలు, అవి 7 గ్రహాలుగా ఏర్పడతాయి. ఇవి రెండు కాకుండా ఇంకో 2 గ్రహాల గురించి మనం చెప్పుకుంటాం, రాహు కేతు. ఈ నిరాశి ఎవరి మీద ఆధారపడాలి? మనం ఓ వ్యక్తి మీద ఆధారపడతాం, ఓ కుటుంబం మీద ఆధారపడతాం, ఓ పోలీస్ ఇన్స్పెక్టర్ మీద ఆధారపడతాం, లేకపోతే చీఫ్ మినిస్టర్ మీద ఆధారపడతాం, తండ్రి మీద ఆధారపడతాం, తల్లి మీద ఆధారపడతాం, డాక్టర్ మీద ఆధారపడతాం, వీళ్ళెవరి మీద మీరు ఆధారపడక్కర్లేదు. ఇది మీకు అర్థమవుతే, ఇది అర్థమవుతే మనము కాలచక్రాన్ని లెక్కిస్తున్నప్పుడు, కాలచక్రాన్ని అంటే కాలాన్ని, సోమవారం, మంగళవారం, ఆదివారం, మళ్ళా సోమవారం, మంగళవారం, ఆదివారం, ఇలాగే ఆ ఏడు గ్రహాల చుట్టూ మన కాలం తిరుగుతూ ఉంటుంది. కాలం మీద ఉన్నంత వరకు కూడా మనం ఎవరికో ఒకటి మీద ఆధారపడి ఉండాల్సి వస్తుంది. కాలాతీత స్థితి కనుక మనం వెళ్ళగలిగితే నిరాశ్రయో, వాడు ఎవరికి ఆశ్రయం కోరడు, కానీ వాడు మాత్రం అందరికీ ఆశ్రయం ఇవ్వగలిగేటటువంటి వాడుగా వెళ్ళిపోతాడు. మనం ఇక్కడ వేస్తున్నటువంటి ఆహుతుల్లో, దుర్గాదేవి యొక్క ఆహుతుల్లో ఒక స్తోత్రం చెప్తాం. దాని ఆ శ్లోకం యొక్క అర్థం ఏంటి అంటే, ఎవరైతే నీ యొక్క ఆశ్రయాన్ని పొందాడో వాడు అందరికీ ఆశ్రయం ఇవ్వగలిగేటటువంటి సామర్థ్యాన్ని పెంచుకుంటాడు అని. ఆ సామర్థ్యాన్ని ఎలా పెంచుకుంటాం అనేది అర్థం చేసుకోవటానికి ఈ శ్లోకంలో చెప్పబడేటటువంటి యోగ విద్యను రాహు కేతు యొక్క విద్యగా కూడా మనం గమనించుకోవచ్చు. సాధారణంగా మనం ఏమనుకుంటాం అంటే రాహు కేతు పేర్లు మనకి నచ్చవు, రాహు కేతు. కానీ ఆ రాహు కేతు యొక్క ఉత్పత్తి ఎలా అయింది, ఏ విధంగా అయింది అన్నది కనుక మీరు ఆలోచిస్తే ఓ అద్భుతమైనటువంటి సాధన రహస్యం బోధపడుతుంది. ఆ సాధన రహస్యము నిరాశీర్ అనేటటువంటి పాదలో పెట్టి ఆ మాటలో ఆ జగద్గురువు సంధించి పెట్టాడు. ఏంటి కథ అక్కడ, అమృతాన్ని సాధించాలి, సముద్ర మంధనం చెయ్యాలి. ఏ సముద్ర మంధనం? సముద్ర, ముద్ర అంటే సీల్, సా అంటే కూడినది, ముద్రలతో కూడినటువంటి శరీరము. మన శరీరానికి ఒక స్పెసిఫిక్ సీల్ ఉంది, దాన్ని జీన్స్ అంటాం. చేయి చేయిలాగే ఉంటుంది, దాని ముద్ర అది. కాళ్ళు కాళ్ళలాగే ఉంటాయి, కళ్ళు కళ్ళలాగే ఉంటాయి, రెండే కళ్ళు ఉంటాయి, రెండే చెవులు ఉంటాయి, 32 పళ్ళే ఉంటాయి. ఇవంతా ఏంటి అక్కడ? ముద్ర. ఆ సముద్రముని కనుక మనం మంధింప చేయగలిగితే, మధించగలిగితే 14 రత్నాలు బయటపడతాయని చెప్తాం. ఎక్కడో సముద్ర మంధనం చేయకలే, మన శరీరంలో ఉన్నటువంటి సముద్ర మంధన, మనలో ఉన్నటువంటి సీల్స్, మనలో ఉన్నటువంటి భావాలు. మనలో ఉన్నటువంటి సీల్స్ ఎలా ఉన్నాయి? ఒక దేశకాల పరిస్థితుల్లో పుట్టినటువంటి మనం రామ అనే శబ్దం వినేసరికి పులకరించిపోతాం. ఇంకో దేశకాల పరిస్థితుల్లో పుట్టినటువంటి వాడికి రామ అనే శబ్దం వినిపిస్తే వాడికి నచ్చదు, అది వాడికి ఇంకో మాట అనాలి. కానీ ఇది ముద్రలే, రామ అనే శబ్దంలో ఉండేటటువంటి ముద్ర కనుక మనకి లేకపోతే, ముద్ర అంటే అర్థమవుతుంది సీల్ ఆఫ్ అథారిటీ, ఆ మాట మీకు ఇచ్చేటటువంటి అనుభూతే కనుక మీకు లేకపోతే అది మీకేం చేయదు. రామ అనే పదం భావము లేనటువంటి చిన్నపిల్లలకి చెప్తే, రామ అనే పదం చెప్పినా, అల్లా అనే చదవం చెప్పినా, గాడ్ అనే పదం చెప్పినా వాళ్ళకి ఏమీ తేడా రాదు. మెల్లమెల్లిగా మనం ఏం వేస్తాం వాళ్ళ మీద ముద్రలు వేస్తూ పోతాం. ఇంకా ఈ సముద్ర దీన్ని దాటాలి. దీన్ని ఎలా దాటుతాం అనేది సుందరకాండ యొక్క అద్భుతమైనటువంటి సాధనా విధానం. రామాయణంలో సుందరకాండ మొత్తము కూడా ఈ నిరాశీర్ కుండలిని సాధన యొక్క ఒక సాధనా విధానాన్ని తెలుపుతుంది మనకి. ఎటువైపు నుంచి ఎటు వెళ్తాడు వాడు? ముందు ఉత్తరం నుంచి దక్షిణం వైపు వెళ్తాడు. ఈ ఉత్తరం వైపు నుంచి దక్షిణం వైపు వెళ్లేటటువంటి ప్రక్రియ అంతా కూడా ముద్రలను దాటటమే. మూడు రకాలైనటువంటి ముద్రలు సాధారణంగా మన శరీరంలో ఉంటాయి. మొట్టమొదటి ముద్ర సాధన మొదలెడతాం. ఫస్ట్ ఎవడు బయటకు వస్తాడు? మైనాకుడు బయటకు వస్తాడు, సముద్రం నుంచి బయటకు లేస్తాడు.
లేచి అంటే ఇంత చేస్తే ఏంటి అక్కడ హనుమంతులు గారు ఏ పని మీద వెళ్తున్నారు సీతను వెతకటానికి? హీ హాజ్ జస్ట్ స్టార్టెడ్ హీ కమెన్స్డ్ హిస్ జర్నీ, యాత్ర మొదలెట్టాడు. సాధకుడు కూడా తన జ్ఞానయోగ యాత్రని మొదలెట్టాడు. జ్ఞానయోగ యాత్రని మొదలెట్టగానే మైనాకుడు వచ్చి, నాయన నువ్వు అద్భుతమైనటువంటి సాధన చేయబోతున్నావు, చాలా తీవ్రమైనటువంటి యాత్రని ఇది, చాలా కఠోరమైనటువంటి యాత్ర ఇది, ఈ యాత్ర అందరూ దాన్ని సవ్యంగా పూర్తి చేసుకోలేరు, చాలా అలసట శ్రమతో కూడినటువంటి సాధన కనుక నువ్వు నా మీద రెస్ట్ పుచ్చుకో, అసలు ఇంకా మొదలట్లేదు, ఊహే నేను చాలా కష్టపడిపోవాలి, 3000 సార్లు గాయత్రి చేయాలి, 1 గంట టైం పడుతుంది కనుక పక్కన ఫ్లాస్క్ నీళ్లు కొబ్బరి నీళ్లు, ఇంకా ఏం మొదలెట్టలేదు, ముందు అన్ని పక్కన రెడీగా ఉంటాయి, ఎందుకంటే ఏమో సాధన చేస్తున్నప్పుడు దాహం వేస్తే మంత్రజపం చేస్తున్నప్పుడు పెట్టుకోవద్దు అని నేను అంటలే, ఎలా ఉంటుందో మానసిక స్థితి, ఆ ముద్రలు మన మీద శరీరం మీద ఎలా ఉంటాయో చెప్తున్నాను. ఏంటిటా మైనాకుడికి హనుమంతుడి మీద ప్రేమ, ఆ ప్రేమను అర్థం చేసుకోండి ఎక్కడి నుంచి వస్తుందో. ఒక కాలంలో కొండలు ఎగురుతూ ఉండేవిట, త్రేతాయుగంలో కొండలు ఎగురుతూ ఉండి వాటి మూడు వచ్చినప్పుడు కిందకి దిగేవి. కొండ చాలా విశాలమైన క్షేత్రంలో ఉంటుంది కదా వాటి బేస్, అది దిగిన చోట బై ఛాన్స్ ఏదైనా విలేజ్ ఉందనుకోండి ఏమవుతుంది, ఆ విలేజ్ మొత్తం ఫినిష్. అవన్నీ వెళ్ళి ఇంద్రుడికి మొరపెట్టుకున్నాయి, విలేజెస్ లో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు అందరూ కూడా ఇంద్రుడికి మొరపెట్టుకుంటే అలాగా అని చెప్పి ఏం చేసేట, ఆ కొండలకి ఉన్నటువంటి రెక్కల్ని కొట్టేయటం మొదలెట్టాడు. సరే అన్ని కొండలకి రెక్కలు కొట్టేస్తూ మొదలెడుతుంటే మైనాకుడు పారిపోతున్నాడు రెక్కలు వేసుకుని, ఇంద్రుడితో పోటీ కదా, అంచేత వాయుదేవుడు ఆయనకి ఫ్రెండిట మైనాకుడికి, అంచేత ఆయన కూడా సహాయం చేసి ఈయన్ని సముద్రంలో పడేశాడు. అక్కడ దాంకునున్నట్ట మళ్ళా హనుమంతుడు ఎప్పుడైతే బయలుదేరటం మొదలెట్టాడో, వాయుదేవుడు యొక్క పుత్రుడు కదా, నా తండ్రి యొక్క స్నేహితుడు నువ్వు, అంచేత నువ్వు ఇంత పెద్ద పని చేయబోతున్నావు కనుక నేను వెళ్ళాను. ఏంటి సాధన యొక్క రహస్యం ఇక్కడ చెప్తున్నది, మీరు ఎప్పుడైతే సాధన మొదలెట్టారో తక్షణం మీరు గమనించుకోవటం మొదలెడతారు నాకేమైంది, రెండు కనిపిస్తాయి మీకు, లాభాలైనా కనిపిస్తాయి నష్టాలైనా కనిపిస్తాయి. ఇమీడియట్ గా మనం దేనికి దానికి అట్రిబ్యూట్ చేసేస్తాం, నేను గాయత్రి చేయటం మొదలెట్టాను కనుక, లేకపోతే రామనామం చేయటం మొదలెట్టాను కనుక, లేకపోతే ఏదో చేయటం మొదలెట్టాను కనుక నాకు ఈ సుఖం వచ్చేసింది, వచ్చేసింది కనుక నేను గాయత్రి చేసుకుంటాను అంటే ఏం చేసావు నువ్వు, దాని మీద ఆశ్రయం అయింది నిరాశీర్. నిరాశీర్ అనే పదానికి వివరాలు ఇవ్వటానికి చెప్తున్నాను, ఇది ఇమీడియట్ గా మనకి దాని మీద భక్తి పెరిగిపోతుంది. ఇంచేత మంచి ఇది వరకు జరిగినటువంటి మన శరీరంలో ఉన్నటువంటి మంచి సంస్కారాలు సాధకుడికి ఎప్పుడైతే తన సాధన చేయటం మొదలు పెడతాడో ఆ మంచి బయటకు వస్తుంది. మంచి బయటకు రాగానే చాలా ఆనందంగా ఉండి ఏం చేస్తాడు, దానికి ఆశ్రయం అవుతుంది. ఆశ్రయం ఇచ్చుకోవాలని అంటే ఏంటి ఆశ్రయం, ఇంకెప్పుడు నాకు మంచి జరుగుతుంది, భౌతిక జగత్ సంగతి చెప్తున్నాను, సాధకుడికి ఎప్పుడు మంచి జరుగుతుంది అందులో డౌట్ ఏం లేదు, కానీ భౌతిక జగత్తులో ఏం జరుగుతుంది అనేది మనం చెప్పలేము. అంచేత భౌతిక జగత్తులో నాకు ఎప్పుడు జరుగుతుంది మంచి అనేటటువంటి ఆశ్రయానికి వాడు వస్తాడు. లాగానే ఏమవుతుంది, నేను ఇప్పుడు ఏం చెప్పాను కదా సుఖం ఉందంటే జాగ్రత్త, ఖచ్చితంగా పక్కనే గ్యారంటీగా దుఃఖం వస్తుంది. దుఃఖం ఉందంటే మీరు ఏమి కంగారు పడక్కర్లేదు, గ్యారంటీగా సుఖం ఉంటుంది. అంచేత యోగి ఎప్పుడు శీర్షాసనం వేసినటువంటి భౌతిక జగత్తు, అందరూ సుఖంగా ఉంటే వీడికి రాబోయే కష్టాలు కనిపిస్తాయి, కష్టాల్లో ఉంటే వీడికి రాబోయే సుఖాలు కనిపిస్తాయి. కానీ ఏ విధంగా మీరు చూసుకున్నా మీరు ఆశ్రయంలో ఉన్నారు అంతేగా, అంచేత ఆ ఆశ్రయం వద్దు. సాధన మొదలెట్టావు, జరిగేదేదో జరుగుతుంది, కానీ అది ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, దాని గురించి మా సాధకుడు ఆలోచించాడు. ఫస్ట్ స్టెప్ మంచి, రెండోది సురస. సురస యాక్చువల్ గా దేవతల ప్రతినిధి, కానీ మనకేమనిపిస్తుంది హనుమంతుడికి ఏమనిపించుంటుంది, రాక్షసుడి యొక్క ప్రతినిధి. అలాగే సాధకుడు ఉన్నప్పుడు సాధన చేస్తున్నప్పుడు వచ్చేటటువంటి కష్టాలు మనకి సురసలాగా మనని టెస్ట్ చేయటానికి, మన సాధన యొక్క తీవ్రత, మనకి బిఏ డిగ్రీ రావాలన్నా బిఎస్సీ డిగ్రీ రావాలన్నా పరీక్షలో మనకి ఏ విధమైన డిగ్రీ రావాలన్నా టెస్ట్ ఫేస్ చేయాల్సిందే కదా. నేను టెస్ట్ రాయను అంటే డిగ్రీ రాదు, మరి టెస్ట్ అంటే సురసాయే. ఇష్టమే మనకి సురస, టెస్ట్ ఇష్టమే, కానీ టెస్ట్ రాయటం ఇష్టం లేదు. టెస్ట్ చేసి మామూలుగా మార్కులు ఇచ్చేస్తే ఓకే, టెస్ట్ లో పడవలసినటువంటి కష్టం అంచేత ఏమవుతుంది, నోరు తెరుస్తుంది, ఒక కష్టం వస్తుంది. సాధకుడు ఏం చేస్తాడు, దాన్ని అధిగమిస్తాడు, ఇంకా పెద్దవాడవుతాడు. అప్పుడు టెస్ట్ ఏమవుతుంది, బిఎస్సీ పరీక్ష కంటే బ్యాచులర్ ఎంఎస్సీ పరీక్ష ఇంకా పెద్దదవుతుంది, ఇంకా పెద్ద టెస్టులు వస్తాయి. అప్పుడు వీడేం చేయాలి, ఇంకా పెద్ద టెస్ట్, ఇంకా పెద్ద టెస్ట్, అలా చేసుకుంటూ పొమ్మని చెప్పింది సాధకుడు కాదు. చివరికి ఒకనొక స్థితిలో యు స్టాప్ టెస్టింగ్ యువర్ సెల్ఫ్, చిన్నవాడి వైపు కష్టాల గురించి నువ్వు పట్టించుకోకు. ఏం చేయమన్నాడు, దాని నోట్లోకి దూరిపో, యు బికమ్ వన్ విత్ ఇట్. ఆ కష్టం కూడా ప్రకృతి మనకిచ్చినటువంటి అద్భుతమైనటువంటి వరమే. దత్తాత్రేయ కల్టి దత్తాత్రేయ సాంప్రదాయం, భగవద్గీత యొక్క ఈ శ్లోకం మొత్తం దత్తాత్రేయ సాంప్రదాయమే. రాబోయే మిగతా రెండు శ్లోకాలు కూడా దత్తాత్రేయ సాంప్రదాయానికి సంబంధించినటువంటి మన భాషలో చెప్పుకోవటానికి. అర్థమైంది కదా, అంచేత ఏంటి, దేని మీద ఆశ్రయం పట్టలే సాధకుడు. మంచి జరిగినా ఓకే, చెడు జరిగినా ఓకే, ఎక్కడ, భౌతిక జగత్తులో. ఈ మంచి చెడు అనేది కేవలం భౌతిక జగత్తులోనే, సూక్ష్మ జగత్తులోకి వెళ్ళిన మరుక్షణం మంచి లేదు చెడు లేదు, భయంకరమైనటువంటి కళ చూస్తూ ఉంటాడు వాడు, సడన్ గా నిద్రలేస్తాడు, ఏముంది అక్కడ, ఏమీ లేదు. అంచేత ఈ మంచి చెడు అనేటటువంటి ద్వంద్వము మనకి సూక్ష్మ జగత్తులోకి వెళ్ళిన దగ్గర నుంచి తగ్గటం మొదలు పెడుతుంది. అంచేత ఒక రకమైనటువంటి ఆశ్రయము సుఖాలు, అనుభూతులు, డివైన్ ఎక్స్పీరియన్సెస్ అని చెప్పుకుంటూ ఉంటాం కదా సాధనలో, వీటి మీద మీరు ఆధారపడకండి. నేను మొదట చేస్తున్నప్పుడు ఎంత అద్భుతమైనటువంటి అనుభవాలు వచ్చాయి మాస్టారు, ఇప్పుడు ఏం అనుభవం రావటం లే, అనుభవం రావటం లేదు కనుక నేను సాధన చేయను. అంటే అనుభవాల కోసం సాధన చేస్తున్నాడు, లక్ష్య శుద్ధి కోసం కాదు. ఆ తేడా అర్థమవుతాం కదా, ఆ జ్ఞాన యోగంలో మనం ఏ విధమైనటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి, ఇటు కష్టాలు వచ్చినా ఇటు సుఖాలు వచ్చినా ఈ రెండింటి మీద కూడా వాడు ఆశ్రయం చూపించడు. కానీ ఇంకో రకమైనటువంటి ప్రాబ్లం వస్తుంది సాధకుడికి. ఎటువైపు నుంచి ఎటు వెళ్తున్నాడు చూడండి, ఉత్తరం వైపు నుంచి దక్షిణం వైపు వెళ్తున్నాడు, హనుమంతుడు గెంతుతున్నాడు. దాని సంగతి చెప్తున్నాను నేను మీకు, అక్కడే వచ్చింది సింహిక. సింహం యొక్క ఇదేంటి, నీడను చూసి లాగుతుంది అది. నీడ అంటే ఈ కాలం నేను చాలా మంచివాడిని, నేను తెలిసి ఎవరికి ఏం తప్పు చేయలేదు, నేను చాలా మంచివాడిని, అయినా నాకు ఈ కష్టాలు ఎందుకు వస్తున్నాయి, ఎక్కడో నీడలున్నాయి, ఏ జన్మలను ఎక్కడో చేసుకున్నటువంటి ప్రారంభ కర్మ యొక్క నీడ ఈ జన్మలో పడుతోంది. పండిమండి, పోతుంది. కానీ అప్పుడు ఏం చేయాలి, ఆ నీడను పోగొట్టుకోవడానికి మాత్రం మీరు చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నం చేయాలి. కిందకి దిగాలి, మీరు సముద్రంలోకి దిగాలి. దాన్నే అరవింద ఇన్కాన్షియంట్ అన్నాడు. కాన్షియంట్ అంటే కాన్షియస్నెస్, ఇన్ లోపలికి దిగాలి, మీరు చేతనత్వంలోకి దిగాలి, సముద్రం లోపలికి దిగాలి, మీరు వెతకాలి ఎక్కడుంది అది, ఎక్కడి నుంచి ఆ ఫాల్ట్ వస్తుంది, ఎక్కడి నుంచి మనకి ఈ నీడ పడుతుంది మన మీద, ఆ నీడని వీడు పెకలించుకోవాలి, కిందకి దిగాలి. సింహిక అని పేరు పెట్టాడు దానికి. సింహిక అనేటటువంటి రాక్షసి సముద్రంలో ఉండి మనని పీకుతూ ఉంటుంది. మన మోడర్న్ భాషలో చెప్పుకోవాలంటే మన జెనెటిక్ ఫాల్ట్స్, ఇదివరకు ఉన్నటువంటి పూర్వజన్మలో వచ్చినటువంటివి అనుకోకుండా మన ఈ జీన్స్ లో ఉన్నటువంటి లిమిటేషన్స్, మనం ఇంతే చేయగలం అంతే చేయగలం కాదు, మీరు దాన్ని దాటగలరు. అంచేత ఈ మూడు రకాలైనటువంటి ఆశ్రయాలు ఎప్పుడైతే లేవో దాన్ని నిరాశి అంటాం ఆధ్యాత్మిక జగత్తులో. భౌతికమైనటువంటి ఆశ్రయం ఒక వర్షం కురుస్తూ ఉంటే గొడుగు పట్టుకోవద్దు, అది ఏం చెప్పటం లే, సాధన చేస్తున్నప్పుడు సుఖాలు వస్తే మీ సాధన వల్ల ఆ సుఖాలు వచ్చాయి అనుకోకండి. మీరు ఆల్రెడీ అంత గొప్ప సాధకులు అవలే, మీరు ప్రపంచాన్ని శాసించేటటువంటి మాస్టర్, సాధన చేశాను, కళ్ళు మూసుకున్నాను, వర్షం కురవాలనుకున్నాను, వర్షం కురిసింది. నిజంగా మనం అంత గొప్పవాళ్ళం అవుతే అసలు హాయ్, అసలు ఎక్కడ డిజర్ట్ లో గడిపోతాం, రాజస్థాన్ లో గడిపే వర్షం కురిపించగలవా? మళ్ళా మనం ఆశ్చర్యపడతాం, మనం చేశాం కనుక అది వచ్చింది. నువ్వు చేయటం వల్ల రాలేదు, నువ్వు చేయటం వల్ల కూడా వచ్చింది. అయ్యో, లోప్సాంగ్ రంప అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి యోగ సాధకుడు, అతని పుస్తకాలు దొరికితే ఆ సెట్ ఇంట్లో పెట్టేసుకోండి. 13 పుస్తకాలు రాశాడు అతను. ఎలాగ రాశాడు ఆ పుస్తకాలు? సెకండ్ వరల్డ్ వార్లో అతను ఒక డాక్టర్గా పనిచేస్తూ ఉండేవాడు, టిబెట్ యొక్క, హీజ్ ఎ టిబెటన్ బై బర్త్. చావు దెబ్బలు తిని ఆ వారిలో హిమాలయాల యొక్క కందరాలలో ఆ రష్యన్ దాని బార్డర్ ఫ్రాంటియర్ లో పడిపోయి ఉన్నాడు. పడిపోయి ఉన్నప్పుడు ఇంగ్లాండ్ లో ఉన్నటువంటి ఒక ఆర్టిస్ట్ శరీరము ఇతని శరీరానికి సారూప్యత, సిమిలారిటీ ఉంది చాలా. అంచేత ఆ పెయింటర్ ఎవరైతే ఇంగ్లాండ్ లో అయితే ఈ రంప అనేటటువంటి యోగి యొక్క శరీరానికి అనుకూలమైనటువంటి శరీరం ఉందో, ఇక్కడ ఏమైతే చావు బతుకుల మధ్య ఉన్నాడు. చేత మీ సాధన మీదే, మీ సాధన వల్ల ఫలితాలు వచ్చేటటువంటి స్థితికి మనం రాలే. ఇప్పుడు ఒక బీఎస్సీ డిగ్రీ ఒకడు సంపాదించుకుంటాడు, వాడు కష్టపడి సంపాదించుకుంటాను అంటాడు. కానీ గవర్నమెంట్ కొన్ని లక్షలు ఖర్చు పెడుతుంది ల్యాబ్స్ కి, దానికి. అది ఖర్చు పెట్టకపోతే వీడి డిగ్రీ వస్తుందా? అది వీడు అబ్జర్వ్ చేసుకోండి, నేను సరిగాను కనుక వచ్చిందంటాడు. తండ్రి వాడికి ఫీజు కట్టకపోతే వస్తుందా వీడికి? తల్లి వాడికి అన్నం పెట్టకపోతే వస్తుందా వాడికి? ఇంత చేస్తే వీడి డిగ్రీ ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఈ విధంగా ఆలోచిస్తే వాడు చదవటం వల్ల ఏం రాలే, వాడికంటే చాలా అద్భుతమైనటువంటి అతీతమైనటువంటి శక్తి గవర్నమెంట్ ఒక కాలేజీ పెట్టింది, దాంట్లో సైన్స్ ఇన్స్టిట్యూషన్ పెట్టింది, యూనివర్సిటీ దానికి పెర్మిషన్ ఇచ్చింది. పెర్మిషన్ ఇచ్చాక ల్యాబ్స్ ఉన్నాయి, ల్యాబ్స్ ఉన్నాక కెమికల్స్ వచ్చాయి, ఆ కెమికల్స్ ఆ సింక్లో పారబోయాలి మేము ఎక్స్పెరిమెంట్ పేరుతో. ఆ కెమికల్స్ పారబోయాలి అంటే కెమికల్ కంపెనీస్ ఏం చేయాలి, వాటిని మ్యానుఫ్యాక్చర్ చేయాలి వాడు. ఇదంతా చేస్తే వీడు 2 గంటలు చదివి బీఎస్సీ డిగ్రీ ఎవరి వల్ల వచ్చింది? నేను చదవటం వల్ల వచ్చింది. ఆలోచన విధంగా ఇంకా నువ్వు దేని మీద ఆధారపడతావు? నువ్వు ఎవరి మీద ఆధారపడక్కర్లే. అంచేత ఈ రాహు కేతువు యొక్క కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోండి. దాని గురించి ఇవంతా చెప్తున్నాను. రాక్షసులు సముద్రాన్ని మధించారు. రాక్షసులు అంటే మన సాధనా జగత్తులో భౌతికమైనటువంటి ఆధ్యాత్మిక జగత్తుకి ఆధారమైనటువంటి యజ్ఞ కర్మను తెలియని వాళ్ళు రాక్షసులు. డెఫినేషన్ అంటే బాహ్య జగత్తులో ఉన్నటువంటి రాక్షసులు. మన సమాజం ఎవరిని రాక్షసులు అనుకుంటుందో దాని గురించి మనం మాట్లాడుకోవద్దు. మనం రాక్షసులు అవ్వాలనుకున్నాం, ప్రకృతిలో ఒక యజ్ఞీయ కర్మ జరుగుతుంది. సహ యజ్ఞ ప్రజా సృష్ట పురోవాచ ప్రజాపతి, మనిషితో పాటే యజ్ఞ కర్మ సృష్టింపబడింది. మనిషితో పాటే యజ్ఞ కర్మ సృష్టింపబడినది అనేది మనం కొంచెం సవరించుకుని, అసలు యజ్ఞ కర్మలు లేకపోతే మనిషి పుట్టలేడు. సూర్యుడు నుంచి వచ్చేటటువంటి అనేక కిరణాల్లో జరిగేటటువంటి చక్రీయ గమనాలు, కార్బన్ డైఆక్సైడ్ సైకిల్, నైట్రోజన్ ఫిక్సేషన్, రకరకాలైనటువంటి చక్రాలు, మన సైన్స్ తెలిసినటువంటి చక్రాలు. ఇవి కాకుండా మనం 3వ అధ్యాయంలో అనేక రకాలైనటువంటి సైకిల్స్ చదువుకున్నాం మనం. ఈ యజ్ఞకర్మ తెలుసుకున్నటువంటి వాడు చాలా సుఖంగా జీవించవచ్చు. కానీ ఈ యజ్ఞకర్మ అంటే ఏంటి? సైక్లిక్ ప్రాసెసెస్, మనం నిర్ణయించలేదు, ఇది మన చేతిలో లేదు. ఊపిరి పీల్చుకుంటున్నాం, ఊపిరి వదులుతున్నాం, ఒక చక్రీయ క్రమం. ఇది మీ చేతిలో ఏముంది? కళ్ళు రెప్పలు పడుతూ ఉంటే లేస్తూ ఉంటాయి, పడుతూ ఉంటే లేస్తూ ఉంటాయి. ఇందులో మీ చేతిలో ఏముంది? గుండె కొట్టుకుంటూ ఉంది. ఇందులో మీరు చేసేది ఏముంది? అన్నం అరుగుతోంది, బయటికి వెళ్ళిపోతుంది, మళ్ళా ఆహారం వేసాం, అరుగుతోంది, బయటికి వెళ్ళిపోయింది. ఇందులో మీరు చేసేది ఏముంది? మనం చేసేటటువంటిది ఏం లేదు. కానీ ఈ ప్రక్రియని అర్థం చేసుకోలేకపోవటం వల్ల మనం చేసేటటువంటి ప్రతి పని ఏమవుతుంది? ఈ సైక్లిక్ ప్రాసెస్ కి
విఘటన కలిగించేటటువంటి పని అవుతుంది. దానివల్ల మనకి బాధలు రోగాలు అవి వస్తున్నాయి. ఇది ఎప్పుడైతే వాడికి అర్థమైందో, ఈ చక్రీయ క్రమం ఎప్పుడైతే వాడికి అర్థమవుతుందో, వాడు ఏం చేస్తాడు ఇంకా? వాడు ఎవరి మీద ఆధారపడ్డు? జస్ట్ హీ ఫ్లోస్ ఇన్ టు ఇట్. ఆ సైక్లిక్ ప్రాసెస్లో వాడు ఒక భాగంగా అందులోకి మారిపోతాడు. ఆ ఒక భాగంగా మారిపోయేదానికి కావలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి సాధన విధానం ఏంటి? శ్వాస. శ్వాస పీల్చుకుంటున్నాం వెళ్తున్నాం, పీల్చుకుంటున్నాం వెళ్తున్నాం, దాన్ని మనం గమనించుకోవటంలే. నిరంతరము శ్వాస మీద ఆధారపడి ఉండటం కూడా నిరాశీవ్రతము. నిరాశీర్ అనేటటువంటి పదము, ఇంకా నేను దేని మీద ఆధారపడను, ప్రకృతిలో దేని మీద ఆధారపడతాను? శ్వాస మీద ఆధారపడతాను. శ్వాస ఉంటే నేను ఉన్నాను, శ్వాస లేకపోతే నేను లేను. అంచేత మీరు ఎవరైనా ఆధారపడదలుచుకుంటే, పూర్తిగా ఆధారపడదలుచుకుంటే ఏమవుతుంది? శ్వాస మీద ఆధారపడచ్చు. కానీ శ్వాస మీద ఎప్పుడైతే మీరు ఆధారపడతారో, సముద్ర మంథనం జరుగుతుంది, రాహు కేతు యొక్క ఉత్పత్తి జరుగుతుంది. ఏమవుతుంది శ్వాసలో? ఇడ పింగళ. ఇడ పింగళ అనేది యోగ పరిభాషలో ఒకటి. మనం మామూలుగా ఎడముక్కు కుడిముక్కు, ఈ ఎడముక్కు కుడిముక్కు దాంట్లోంచి వచ్చేటటువంటి శ్వాస మెల్లిగా మన మూలాధార చక్రం దగ్గర ఉన్నటువంటి మేరు పర్వతాన్ని మంథన చేస్తుంది. మంథన చేసి ఏం చేస్తుంది? దాంట్లో ఉండేటటువంటి అనేక సీల్స్ ని బయటికి తీస్తుంది. ఏ సీల్ బయటికి తీస్తే ఆ విధమైనటువంటి యాక్షన్ మనం చేస్తాం. కోపము మంది కాదు, ప్రేమ మంది కాదు, ఏది మంది కాదు. ఆ శ్వాస ఎప్పుడైతే కంపిస్తూ ఉంటుందో మన శరీరాలలో, ఆ శ్వాస ఏ విధంగా అయితే కంపిస్తూ ఉంటే ఏ విధమైనటువంటి రత్నాలు బయటకు వస్తాయో, ఆ రత్నాల యొక్క ప్రభావం వల్ల మన జీవితాలు నడుస్తూ ఉంటాయి. ఆ రత్నాలు కొన్ని మంచివి ఉన్నాయి, కొన్ని చెడువి ఉన్నాయి. హలాహలం వచ్చిందిట, ఇంకా దాన్ని ఎవడు పుట్టుకుంటాడు అనే రత్నాల కోసం అయితే వీళ్ళు మొదలెట్టారు. వీళ్ళు అమృతం కోసం ప్రయత్నం చేస్తే ఏమొచ్చింది? ద ఎగ్జాక్ట్ ఆపోజిట్. మృత్యుకి కారణం అయ్యేటటువంటి అద్భుతమైనటువంటి విషం, బ్రహ్మాండమైనటువంటి విషం బయటకు వచ్చింది. మనం మంథన చేస్తున్నప్పుడు కూడా ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ విషాలు బయటకు వస్తూనే ఉంటాయి. మనం దాన్ని విషం అనుకోం, సంబంధాన్ని గమనిస్తే కదా. కానీ ఎప్పుడో మనం శ్వాస వదిలినప్పుడు విషమే బయటకు వచ్చేది, హలాహలమే బయటకు వచ్చేది. దాన్ని అమృతమయంగా మార్చటానికి కావలసినటువంటి సాధన, అమృతాన్ని పొందేటటువంటి సాధనే సముద్ర మంథనము, లేకపోతే రాహు కేతు యొక్క జంట. ఏం జరుగుతుంది అక్కడ? అమృతం వచ్చింది. హలాహలం వచ్చాక ఏం జరిగిందో మీకు తెలుసు కదా, శివుడు దాన్ని తాగిస్తాడు. శివుడు దాన్ని తాగిస్తాడు అంటే ఏం చెప్పాను నేను? విశుద్ధి చక్రము. మీలో వచ్చేటటువంటి విషాన్ని మీరు బయటకి కక్కకుండా ఉంటే, మీ యొక్క వాక్కు ద్వారా ఎవరికి హాని కలగజేయకుండా ఉంటే, మీ నోటిలోంచి ఏది వస్తే అది కరెక్ట్ అవుతుంది. హలాహల సాధన వాక్ని పూర్తిగా, అందుకే శివుడు ఏం చేశాడు, దాన్ని మింగేసి గొంతుకు దగ్గర ఆపేశాడు. బయటకు రానివ్వలే ఆ విషయాన్ని, బయటకు వస్తే కదా ప్రాబ్లము. సరే, తర్వాత అమృతం వచ్చింది. అమృతం వచ్చిన తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు కదా, ఒకవైపు రాక్షసులు కూర్చున్నారు, ఇంకోవైపు దేవతలు కూర్చున్నారు. మళ్ళా ప్రాబ్లం అదే, రాక్షసులకి కనుక అమృతం వెళ్తే ఏమవుతుంది? ఆ రాక్షసత్వాన్ని మనం రూపమాపలేము. రాక్షసత్వాన్ని మనం రూపమాపలేకపోతే జరిగేటటువంటి ప్రాబ్లమ్స్ మనకందరికీ తెలుసు కనుక, మళ్ళా జగన్మోహిని అవతారము, దాంతో కావలసినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ ఒక రాక్షసుడు మాత్రం దీన్ని గమనించాడు, మన దగ్గరికి అమృతం రాలేదు అని. వాళ్లే మనం, మనం అందరం ఆ రాక్షసుల యొక్క అంశ వాళ్ళమే. పాజిటివ్ అంశం, మన దృష్టి ఎవరి మీద ఉంది? అమృతం వైపు ఉన్నటువంటి వాళ్ళ. అంచేత మన రాక్షసులనే, అంటే రాక్షసులనే అంటే మళ్ళీ దయచేసి ఆ రాక్షసులు అనుకోవద్దు, రావణాసురుడు హిరణ్యకశిపుడు వాళ్ళు కాదు. చక్రీయ క్రమాన్ని గమనించుకోలేనటువంటి రాక్షసును,
క్రియక్రమం జరుగుతోంది, శ్వాస వస్తుంది, కానీ శ్వాస గురించి ఎంత అద్భుతమైనటువంటి లిటరేచర్స్ ఉన్నాయి. స్వరయోగం ఉంది, అసలు వీరబ్రహ్మం గారి మొత్తం భవిష్యత్ పురాణం అంతా కూడా శ్వాస మీద ఆధారపడే రాశాడు ఆయన. శ్వాసను గమనించుకుంటే మొత్తం భవిష్యత్తు తెలుసుకోవచ్చు. కానీ అది మనం మర్చిపోయాం కనుక రాక్షసులు, ఆ యాంగిల్లో రాక్షసులు, మంచి వైపు వెళ్ళని రాక్షసులు, అది గమనించాం. మనం అమృతత్వం కావాలి. మరి విష్ణువు ఏం చేశాడు? నీకు ఇవ్వనన్నాడు. ఎందుకు ఇవ్వనన్నాడు? ఒక కథ చెప్తూ ఉంటారు, ఒకడు అమృతత్వాన్ని సాధించటానికి ప్రయత్నం చేశాట. గ్రీక్ లెజెండ్ ఇది. సరే, అమృతత్వం వాడికి లభించింది. లభించి దాన్ని నోట్లో వేసుకుపోతుంటే, అది తాగబోతుంటే ఒక వాణి వినిపించింది, తాగుతావు సరే, తాగిన తర్వాత నీ పరిస్థితి ఏమవుతుందో చూసుకో, నీ చుట్టుపక్కల వాళ్ళందరూ చచ్చిపోతారు, అందరూ పోతారు, నువ్వు ఉంటావు, శత్రువుల చేతిలో నువ్వు చిక్కుతావు. ఎప్పుడో అప్పుడు చిక్కుతే వాళ్ళు నిన్ను పొడుస్తారు, నువ్వు అమృతం తాగావు, పొడుస్తూ ఉంటారు వాళ్ళు. గ్రీక్ లెజెండ్ కదా, ఆ పూర్వకాల భాషలో వాళ్ళు మంటల్లో పడేస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. నువ్వు ఉంచుకొని ఆయన అమృతం తాగితే ఏమవుతుందో, మరి నీకు దమ్ము ఉంటే తాగు, లేకపోతే మానే అంటే వాడు తాగలేట, లేకపోతే ఈ పాటికి అమృతం అందరికీ వచ్చేసేట. అంటే అమృతత్వం అవుతే మనం కోరుతాం, కానీ అమృతత్వం కోరేటటువంటి మీ జీవిత లక్ష్యం ఏమిటి అనేది స్పష్టంగా లేదు కనుక సాధకుడికి ఇమ్మీడియట్ గా అమృతత్వాన్ని భగవంతుడు ప్రసాదించడు. ఇంచేత మన అమృతత్వం ఏంటి? మనం ఎప్పుడు సుఖంగా ఉండాలి, మనకి ఏ రోగము రాకూడదు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్, అసంభవది. ఎందుకంటే ప్రకృతి రాత్రి తర్వాత పగలు రావాల్సిందే, పగలు తర్వాత రాత్రి రావాల్సిందే, ఈ ద్వంద్వాలు ఉండాల్సిందే, సుఖము దుఃఖము రెండు ఉండాల్సిందే. ఆకలే నాకు లేకూడదు అనుకున్నాం అనుకోండి, మీకు చాలా బాగానే ఉంటుంది మొదట, తర్వాత మీ జీవితం ఊహించుకోండి ఎలా ఉంటుందో. అందరూ అన్ని తింటూ ఉంటారు, మీరు తినడానికి ఏముండదు, కానీ మీకు ఆకలి లేకుండా అసలు ఆ రసన అంటే నాలుక మీదే వ్యామోహం పోయింది అనుకోండి, అప్పుడు మీకు అసలు ఆకలి పోవాలి అనేటటువంటి కోరిక ఉండదు కదా. ఆ లాజిక్, ఆ ర్యాషనల్ అర్థం చేసుకోండి. అంచేత ఏం చేశాడు అలాంటి సాధకుడు, అంటే ఏంటి, ఇలాంటి కోరికలు కోరే సాధకుడు, నాకు కష్టాలు రాకూడదు, నాకు దుఃఖాలు రాకూడదు, నాకు ఎప్పుడు మంచి జరగాలి, ఏ మంచి, భౌతిక జగత్తులో మనం ఏది మంచి అనుకుంటున్నామో ఆ మంచి అదే జరగాలి అనేటటువంటి సాధకుడిని గమనించారు. ఎవరు గమనించారో మళ్ళా చూసుకోండి, ఆ కథలోనే చెప్తున్నాడు. ఇంద్రుడు, సూర్యుడు, చంద్రుడు వీళ్ళు చూపిస్తారు విష్ణువుకి, అదిగో వాడు వచ్చాడు మన ఫ్లాంక్ లో కూర్చున్నాడు, వాడు మాత్రం ఖచ్చితంగా దేవత్వం లేదు వాడిలో, మన పార్టీలో జాయిన్ అయ్యాడు కానీ మన పార్టీ వాడు కాదు అని చెప్పారు. విష్ణువు గనక ఇమ్మీడియట్ గా సుదర్శన చక్రం ఉంది వేషపారిశాడు, కానీ అన్ఫార్చునేట్ అప్పటికే ఇట్ ఇస్ టూ లేట్. ఏమైపోయింది? గొంతుకు దిగింది అమృతము, గొంతుకు దిగింది. తల డ్రాగన్స్ హెడ్ అండ్ డ్రాగన్స్ టెయిల్, రాహు కేతు, ఒకటి శిరస్సు, ఒకటి తోక, ఆ తోకే వెన్నుపూస. సాధనాత్మకమైనటువంటి జీవితంలో మూలాధార చక్రంలో మన వెన్నుపూస కింద ఉండేటటువంటి రాహువు, మన వెన్నుపూస పైన ఉండేటటువంటి కేతువు. రాహు యొక్క నవగ్రహాలు కనుక సాధన చేసేవాళ్ళు, నవగ్రహాలకి పూజ చేసేవాళ్ళు కనుక కాస్త జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, రాహు నైరుతి దిశలో ఒక చాట ఆకృతి కలిగి ఉంటుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసి ఉంటే చూడండి, లేకపోతే ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైనా నవగ్రహాలకి మీరు ప్రదక్షిణ చేస్తున్నప్పుడు చూసుకుంటే మీకు తెలుస్తుంది. అది చాట ఆకృతి. చాట తెలుసు కదా, కలెక్టింగ్ మెటీరియల్, షిఫ్టింగ్. చాట ఏం చేస్తుంది? ఇలా ఎగరేస్తూ ఉంటాం కదా, ఎగరేస్తూ ఉంటే ఏమవుతుంది? మంచివన్నీ వస్తాయి, చెడువన్నీ పక్కకు వస్తాయి, చెడు మనం వదిలేసుకుంటాం. అంచేత ఆ సాధన మొట్టమొదటి సాధకుడు చేయవలసింది, ఈ నిరాశ ఏ విధమైనటువంటి ఆశ్రమం కోరనటువంటి సాధకుడు దీని ఆశ్రయం కోరాడు, శ్వాస యొక్క ఆశ్రయం కోరాడు. ఈ శ్వాస యొక్క ఆశ్రయం ఎప్పుడైతే కోరాడో, ఇడ పింగళ, సూర్యుడు, చంద్రుడు వాడికి సహాయపడతాడు. రాహు గ్రహంగా మన మూలాధార చక్రంలో 18 ఇయర్స్ పీరియడ్ రాహు మన ఆస్ట్రాలజికల్ ప్యాటర్న్ జ్యోతిష్ శాస్త్రం కనుక ఎవరికైనా అనుభవం ఉంటే 18 ఏళ్ళు పాటు రాహు యొక్క దశ ఉంటుంది. 18 మళ్ళా భగవద్గీతకి సంకేతం, అది తర్వాత ఆలోచించుకుందాం. ముందు ఈ నిరాశీర్ అనేటటువంటి పదాన్ని మనం అర్థం చేసుకుంటే ఏం చేసాం, షిఫ్టింగ్ మనలో ఉన్నటువంటి మంచి సంస్కారాలు, మనలో ఉన్నటువంటి మంచి ప్రారంభ కర్మలు అన్నీ ఒక చోట చేరటానికి ట్రై చేస్తూ ఉంటాయి. ఇవన్నీ చేయటానికి ట్రై చేస్తూ ఉంటే మన జీవితం ఏమవుతుంది, టప్ టప్ అని ఎగురుతూ ఉంటుంది, కింద పడుతూ ఉంటుంది. ఎగిరినప్పుడు సుఖము, కింద పడినప్పుడు దుఃఖము. సుఖం వచ్చినప్పుడు ఆహా నేను గాయత్రి చేశాను, నేను యజ్ఞాలు చేశాను, దానివల్ల ఇవంతా వచ్చేస్తోంది అనుకుంటాం. కష్టాలు వస్తే బెరుసుకొట్టింది, ఇంక ఇదే పని భగవంతుడికి. ఎవడు చేస్తున్నాడో చూసుకుని వాడిని ముట్టిగాయలు వేస్తున్నట్టే పాపం, ఆయనకు ఇంకో పని ఏం లేదు. మనం చాలా ముఖ్యం అనుకుంటాం. మనం ఎంత నెగ్లిజిబుల్ స్పెక్, ఒక డస్ట్ కణం కూడా కాదు ప్రకృతిలో, దానికి ముట్టిగాయ ముట్టడం ఎందుకు, ఆయన పేరు తెలుసుకుంటే ఇంకా ఆనందిస్తాడు. కానీ మన యొక్క అహంకారం, నేను ఉచ్చారణ చేస్తే కరెక్ట్గా ఉచ్చారణ చేయాలి, అక్కడ కూడా నెగిటివ్ ఉచ్చారణే, నెగిటివ్ అహంకారమే అంచేత బెడిచి కొట్టిందని, కింద పడుతూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది, పడుతూ ఉంటుంది చాట రాహు. ఇది దేనివల్ల జరుగుతోంది, శ్వాస పైనుంచి ముక్కులోంచి కిందకు వస్తుంది కదా, ఆజ్ఞాచక్రం నుంచి మూలాధార చక్రం వరకు వస్తుంది కదా. 6 రోజులలో సండే వదిలేసి మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, ఈ 6 రోజులలో మనలో ఉన్నటువంటి సముద్రము, మనలో ఉన్నటువంటి సీల్స్, ఇవన్నీ కూడా బాహ్య జగత్తులో ఉన్నటువంటి గ్రహాల నుంచి మన శరీరం మీదకి వస్తాయి. ఈ పాయింట్ ఇప్పుడు ఇంత డీటెయిల్గా ఎందుకు చెప్తున్నాను అంటే, నిన్న నేను ఒక చోట ఆపాను, నేను తమాహు పండితం బుధాహ, అలాంటి పండితుణ్ణి బుధ జనులు, బుధ గ్రహము, బుధ గ్రహం నుంచి వచ్చేటటువంటి కిరణాలు మనలో కలగజేసేటటువంటి అలజడులు, సూర్యుడి కంటే 7 రెట్లు పవర్ఫుల్ అలజడులు కలగజేస్తాయని గుప్త విద్య తెలుపుతోంది. అది 7 రెట్లు ఎందుకుంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది ఏకాదశోధ్యాయంలో మనకి చాలా డీటెయిల్గా తెలుపుతుంది. కానీ ఇప్పటికీ ఈ పాయింట్ అర్థం చేసుకోండి, మనకు వచ్చేటటువంటి ఏదైనాటువంటి నాలెడ్జ్ అయినా 7 తలాలుగా వస్తుంది మనకి. ఎప్పుడైనా మల్టిప్లికేషన్ బై 7, బాహ్య జగత్తులో అన్ని 7 సముద్రాలు, 7 ద్వీపాలు, 7 వారాలు, 7 ఋషులు, ఇలా అన్నీ కూడా మనం 7 7 7 7గా మన జ్ఞానాన్ని డివైడ్ చేస్తూ ఉంటాం. అంచేత రాహు మన్ని ఎప్పుడైతే పైకి కిందకి, పైకి కిందకి, పైకి కిందకి వేస్తూ ఉంటాడో ఏం జరుగుతూ ఉంటాయి, ఈ 7 గ్రహాల నుంచి వచ్చేటటువంటి మనలో ఉన్నటువంటి కేంద్రాలు, మనలో ఉన్నటువంటి సీల్స్. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చంద్రుడి నుంచి ఒక కిరణం వచ్చింది, మీ మీద ఒకలాగా పనిచేస్తుంది, నా మీద ఒకలా పనిచేస్తుంది. నాలో ఉన్నటువంటి సీల్ వేరు, మీలో ఉన్నటువంటి సీల్ వేరు. ఈ సీల్స్ అర్థం చేసుకునేటటువంటి జ్ఞానం ఎవరికైతే వస్తుందో వాణ్ణి బుధజనులు అన్నాడు. అది కింద నిన్న చదువుకుందాం మనం. అది ఎక్కడి నుంచి వచ్చింది మనకి గుర్తుంది కదా, సూర్యుడు ఎర్రగా ఉన్నప్పుడు సంధ్యాకాలంలో కామ సంకల్ప వర్జిత అయినటువంటి స్థితిలో పొందినటువంటి జ్ఞానాన్ని ఈ శ్లోకంలో ఉపయోగించుకుంటున్నాం మనం. నిత్య జీవితంలో దేని మీద ఆధారపడకుండా, ఏమీ జరగకుండా, ఇంత మనం రకరకాలుగా చెప్పుకున్నా, ఇన్ని రకాలుగా దాన్ని ట్విస్టింగ్లు ఇచ్చుకున్నా, చివరికి తేలిందేంటి, ప్రకృతిలో ఏమి జరుగుతున్నదో అది రైటే, ఏ విధంగా జరగవలసి ఉందో అలా జరుగుతోంది. మంచి జరిగినా ప్రకృతి యొక్క నియమానుసారమే జరుగుతోంది, చెడు జరిగినా ప్రకృతి యొక్క నియమానుసారమే జరుగుతోంది అనేటటువంటి కాన్సెప్ట్ కనుక ఎప్పుడైతే వచ్చేస్తుందో, ఇంకా వాడు ఎవడి ఆశ్రయాన్ని కోరుతాడు, వాడు ఎవరి ఆశ్రయాన్ని కోరక్కర్లే, వాడు ప్రకృతిలో తేలుతూ ఉంటాడు. తేలుతూ ఉంటే సరిపోదు, ఈ సాధనలో, ఈ శ్లోకం చెప్పేటటువంటి సాధనలో నేను కేవలం తేలుతూ ఉంటాను, నాకు అర్థమైపోయింది కదా ప్రకృతి ఏం చేస్తే అది చేస్తుంది అంటే, రాళ్ళు అలాగే జీవిస్తున్నాయి, చెట్లు అలాగే జీవిస్తున్నాయి, మిగతా జంతువులు కూడా అంతే కదా, వాటికి అసలు ఈ విధమైనటువంటి అవగాహన కూడా లేదు కదా, మరి మనం ఏ విధంగా జీవించాలి, దానికి ఇంకొక ఎడ్జెక్టివ్ ఇచ్చాడు, నిత్యతృప్తో. ఆ శ్లోకం చూడండి, త్యక్త్వా కర్మ ఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయ కర్మణ్యభి ప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహ. పాయింట్ వైజ్ గా మనం అర్థం చేసుకుంటున్నాం కదా, మనం ఏమీ చేయటం లేదు. ఏం చేస్తుంది ప్రకృతి? మన్ని ఏ విధంగా ప్రేరేపిస్తే ఆ విధంగా చేస్తున్నాం. ప్రకృతి మన్ని ఏ విధంగా ప్రేరేపిస్తుంది? మనం ఏ విధమైనటువంటి సీల్స్ ని మనం వేసుకున్నామో ఆ విధమైనటువంటి ముద్రలు బట్టి. కొంతమందికి కొన్ని జంతువులను చూస్తే భయం, కొంతమందికి బొద్దింకలను చూస్తే భయం, కొంతమందికి బల్లుల్ని చూస్తే భయం. బల్లుల్ని చూస్తే భయపడేవాడు, బొద్దింకలు చూస్తే భయపడ్డు. లార్డ్ కిచనర్ అని సెకండ్ వరల్డ్ వార్లో ఓ బ్రిటిష్ కమాండర్ ఉండేవాట, చాలా పెద్ద హీరో ఆయన, కానీ ఆయనకి పిల్లిని చూస్తే భయం. ఇంకా ఆయన ఓడించడం చాలా సులభం కదా, ఏమీ చేయక్కర్లే, అంత పెద్ద హీరోని. వాడు యుద్ధానికి రాగానే ఓ పిల్లి బొమ్మ ముందు పెట్టుకున్నా చాలు, వాడు భయపడిపోతాడు, అది వాడి ముద్ర. కారణం ఏదైనా కావచ్చు, ఆ పూర్వజన్మ సంస్కారాలు ఏమున్నాయో, దేనివల్ల వాడికి ఆ బాధలు వచ్చాయో, అంటే ఈ కాంప్లెక్స్, ఈ ఫోబియాస్, ఈ భయాలు, ఈ ఆనందాలు, ఈ సుఖాలు, ఈ దుఃఖాలు, ఇవంతా కూడా మీవేం కావవి, ప్రకృతి మీ మీద వేసినటువంటి సీల్స్, అవి వాటి పని అవి చేసుకుంటున్నాయి అనేటటువంటి భావన చేసుకున్న తర్వాత ఏ విధమైనటువంటి ఆశ్రయాన్ని కోరకుండా శ్వాసని గమనించుకుంటూ శ్వాస ద్వారా అమృతత్వ యోగానికి వెళ్ళేటటువంటి భావనలో శ్వాస పీల్చుకుంటున్నాం, వదులుకుంటున్నాం, ప్రతిరోజు ఈ సాధన చేసుకుంటున్నాం. సోమవారం, మంగళవారం ఇలా 7 వారాలు వస్తాయి, 7 గ్రహాలు వస్తూ ఉంటాయి. ఈ 7 గ్రహాలు వస్తున్నప్పుడు మనలో ఉన్నటువంటి ఏ గ్రహము ఏ విధమైనటువంటి సంవేదన, ఏ విధమైనటువంటి భావన మనలో కలగజేస్తుంది అనేది గమనించుకుంటూ బి హ్యాపీ విత్ ఇట్. నిత్యతృప్తో నిరాశ్రయ. ఎందుకు నిత్యతృప్తో? ఈ సృష్టి నేను సృష్టించలేదు, భగవంతుడు సృష్టించాడు. సృష్టించినటువంటి భగవంతుడు ఏం చేశాడు? నాకు ఈ బాధ్యత ఇచ్చాడు, ఈ రోల్ ఇచ్చాడు. గెస్ట్ రోల్ అని ఇస్తూ ఉంటాను చాలా పెద్ద పెద్ద యాక్టర్స్కి కూడా. గెస్ట్ రోల్లో వాడికి ఏదో చాలా చిన్న పాత్ర ఇస్తాం పెద్ద యాక్టర్కి కూడా, ఆ చిన్న పాత్రను కూడా వాడు సీరియస్గానే పోషిస్తాడు. రాత్రి మనకి నవ్వు వస్తుంది, ఇంత పెద్ద యాక్టర్ ఇంత చెత్తగా ఎలా చేశాడని. దేవదత్తం, మనం విషాద యోగంలో మొదటి చదువుకున్నాం కదా శంఖారావాన్ని, అంచేత హృషికేశం, పాంచజన్యం, ఈ పంచభూతాత్మకమైనటువంటి ఈ శరీరము భగవంతుడు నాకు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అనేది గమనించుకోండి. కండిషన్ అది, యు హ్యావ్ ఎ రోల్ టు ప్లే. సాధకుడు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయము, ఎక్కడ భారతీయ ఆధ్యాత్మికత దెబ్బతింటుంది అంటే ఈ సాధనలన్నీ చేస్తారు వాళ్ళు, ఎందుకు చేస్తున్నారో మర్చిపోతాం. గాయత్రి మంత్ర జపం చేశాం, ఎందుకు చేస్తున్నాం? యజ్ఞం చేశాం, ఎందుకు చేస్తున్నాం? రామాయణం చదువుతున్నాం, ఎందుకు చదువుతున్నాం? మహాభారతం చదువుతున్నాం, ఎందుకు చదువుతున్నాం? దయచేసి అంతా ఒకటి అని మాత్రం అనుకోకండి. అంతా ఒకటే అవుతే, రామ అనుకుంటే నిజంగానే సరిపోతుంది అంటే ఋషులు ఏమైనా మూర్ఖులా ఏంటి ఇంత మనకి అందించడానికి? మా గురుదేవులు శ్రీనాథ శర్మ ఆచార్య 3,621 పుస్తకాలు రాశారు. అది కాకుండా ప్రతి నెల 3 మ్యాగజైన్స్, ప్రతి మ్యాగజైన్ లో పేజ్ కంటెంట్స్ 64 పేజీలు. ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోన ప్రచోదయాత్ అనుకుంటే సరిపోతుంది అన్నప్పుడు ఈ 3,621 పుస్తకాలు ఎందుకు రాశాడు ఆయన అన్న అవగాహన సాధకుడికి రావాలి. గాయత్రి మంత్రం చేశాను గనక నేను సాధకుణ్ణి, ప్రాణాయామం చేస్తున్నాను గనక నేను సాధకుణ్ణి, నిత్యతృప్తో నిరాశ్రయ. నిత్యతృప్తో, నిత్య అనే పదం ఇప్పుడు మీకు ఏమైనా గుర్తొస్తుందా? నిత్య అనే పదంతో ఏం అర్థం చేసుకోవాలి సాధకుడు? నిత్య అనే పదానికి మనం ఏం అర్థం చేసుకున్నా ఎప్పుడూ తృప్తిగా ఉండాలి అని. కానీ నిత్య అనే పదం అంటే ఏం చెప్పాను నేను, సూర్యుడి నుంచి చంద్రుడి వైపు వెళ్ళేటటువంటి ఒక స్పెసిఫిక్ డైరెక్షనల్ కరెంట్. ప్రతిపద నుంచి అమావాస్య నుంచి పౌర్ణమికి, పౌర్ణమి నుంచి అమావాస్యకి కిరణాలు వెళ్తూ ఉంటాయి. అమావాస్య నుంచి పౌర్ణమి వైపు వస్తున్నప్పుడు ఈ 16 కళలు సూర్యుడి నుంచి చంద్రుడికి వస్తూ ఉంటాయి. కృష్ణపక్షంలో అవేమవుతాయి, చంద్రుడి నుంచి మళ్ళీ సూర్యుడికి వెళ్ళిపోతూ ఉంటాయి. అవే కళలు రివర్స్ అవుతూ ఉంటాయి. మళ్ళీ ఒక సైకిల్ ఫామ్ అవుతుంది అక్కడ, మళ్ళీ ఒక చక్రం ఫామ్ అయిపోతుంది. ఆ కిరణాలను, ఏ కిరణాలను, సూర్యుడు చంద్రుడు మధ్య బాహ్య జగత్తులో ఉన్నటువంటి కిరణాల యొక్క కోణాలు కాదు, మన శరీరంలో ఏర్పడేటటువంటి నిత్యలు. మనలో కూడా ఇడా పింగళ, సూర్యుడు చంద్రుడే కదా. మరి బాహ్య జగత్తులో సూర్యుడు చంద్రుడు యొక్క కదలికల వల్ల 16 నిత్యలు ఏర్పడుతూ ఉంటే, అదే సూర్యుడు చంద్రుడు మన కుడి కన్ను ఎడం, కన్ను ఎడం ముక్కు అని చెప్పుకుంటూ ఉన్నాం కదా. మరి ఆ నిత్యలు ఏర్పడినప్పుడు ఏమవ్వాలి? బాహ్య జగత్తులో ఆ నిత్యలు ఏ విధంగా పనిచేస్తున్నాయో మన శరీరంలో పనిచేస్తున్నటువంటి నిత్యలు కూడా అదే ఫలితాన్ని ఇవ్వాలి కదా. అది గమనించుకోండి ప్రతిరోజు. నిత్యతృప్తో ఈ 16 కళలను మీరు అర్థం చేసుకుంటే మీరు శ్రీకృష్ణుడే. శ్రీకృష్ణుడికి పేరేంటి? షోడశ అవతారం కదా, షోడశ కళ ప్రపుణ్యుడు. ఈ నిత్య కళలు అంతే తప్ప ఉన్నదాంతో సాటిస్ఫై అయిపో, ఉన్నదాంతో సాటిస్ఫై అయిపో అని చెప్పడానికి ఆధ్యాత్మికత ఎందుకు, ఇన్ని పుస్తకాలు ఎందుకు, ఇంత గందరగోళం ఎందుకు? ఉన్నదాంతో ఆనందంగానే జీవించవచ్చు. ఉన్నదాంతో తృప్తి పడితే ఇంకా అక్కడ నుంచి నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం. ఏంటా నెక్స్ట్ స్టెప్? త్యక్త్వా కర్మ ఫలాసంగం. పని చేస్తున్నాం, నేను సాధన చేశాను గనక సుఖం వచ్చింది, నేను సాధన చేశాను గనక దుఃఖం వచ్చింది, ముందు ఆ కర్మఫలాన్ని వదిలేయండి. మీ సాధన వల్ల మీరు ప్రపంచాన్ని మార్చలేరు, మీరు అంత అద్భుతమైనటువంటి శక్తివంతులు కారు. కానీ మీరు ఏం చేయగలరు? ప్రకృతి యొక్క నియమాలను మీరు అర్థం చేసుకుంటే, ఖచ్చితంగా ప్రకృతి యొక్క నియమాలను అర్థం చేసుకుని మీకు కావలసినట్టు ఫలితాలను పొందగలరు. మళ్ళీ దాన్ని అర్థం చేసుకోండి. ఇక్కడ కూడా భారతీయులు చాలా తప్పుడు దావలో వెళ్ళిపోయారు. చక్త్వా కర్మ ఫలాసంగం అంటే నేను పనిచేసేస్తూ ఉంటాను, ఏం జరిగితే అది జరుగుతుంది, దాని గురించి మనం వరీ కావక్కర్లేదు అది అంటనేవాడు. కర్మ యొక్క ఫలం దేనివల్ల వస్తుంది? ఇప్పుడు కరెంట్ ఉంది, లైట్ వెలిగింది, దేనివల్ల వస్తుంది? మీకు కరెంటు కావాలి, లైట్ వెలగాలి అని బల్బ్ పెట్టేసి, బల్బ్ మీద ఒక సహస్రనామావళి చదివేసి, ఆ సహస్రనామావళి స్తోత్రం చదివితే లైట్ వెలగదు. లైట్ వెలగాలంటే ఏం చేయాలి? ముందు మీరు వైర్ కనెక్షన్ ఇచ్చుకోవాలి. మీరు వైర్ కనెక్షన్ ఇచ్చుకున్నంత మాత్రాన సరిపోదు, మళ్ళా గవర్నమెంట్ వేసినటువంటి ఆ కనెక్షన్ తెచ్చుకోవాలి. మీరు కనెక్షన్ తెచ్చుకున్నాక మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఎవడు స్విచ్ వేసినా లైట్ వెలుగుతుంది. అది అర్థం చేసుకోండి. మన శరీరాలలో భగవంతుడు ద్వారా ఇవ్వబడినటువంటి ఈ శరీరంలో కరెంట్, ఆ కుండలిని శక్తి, ఆ ఆత్మశక్తి ప్రచోదన చెయ్యాలి అంటే ధ్యాన యోగంలో ఇప్పుడు చెప్పినటువంటి ఆధ్యాత్మిక సాధన 3 పాయింట్స్గా మీరు అర్థం చేసుకోండి. 1, కర్మణ్యభి ప్రవృత్తూపి నైవ కించిత్ కరోతి సహ. పనులు చేసుకుంటూ ఉండండి. మీరు పనులు ఎందుకు చేస్తున్నారు అంటే అవి జరుగుతున్నాయి కనుక. మెలకువ వచ్చింది, మెలకువగా ఉన్నారు, నిద్ర వస్తోంది, చదవండి చూస్తాను నేను. పరీక్షల రోజులు, రేపు పరీక్ష రాయాలి, గాఢంగా నిద్ర వచ్చేస్తోంది, ఏం చేయగలడు వీడు పాపం? ఖచ్చితంగా నిద్రపోవలసిందే, తర్వాత మళ్ళీ అలారం పెట్టుకు లేవాలి తప్ప కదా. నైవ కించిత్ కరోతి స, ఇదే అర్థం చేసుకోండి బాగా. మీరు ఏమి చేస్తున్నా, మీరేమి చేయటమే. కాస్త మన శరీరం కాస్త తిమ్మిరెక్కితే, ఇలా కూర్చుని ఉన్నాను తిమ్మిరెక్కింది కాదు, ఇప్పుడు నన్ను లేవమనండి, ఆగాల్సిందే, ఆ తిమ్మిరి వదిలేక లేవాలి. అంచేత మీరేదో చేసేస్తున్నారు కనుక మీరేదో చేస్తున్నారని మాత్రం అనుకోకండి. ఫస్ట్ స్టెప్. 2 స్టెప్ ఏంటి? నిరాశ, ఏ విధమైనటువంటి ఆశ్రయాన్ని మీరు కోరకండి. ఎవరు ఆశ్రయాన్ని కోరాలి? శ్వాస యొక్క ఆశ్రయాన్ని కోరండి. శ్వాస మీదే మీ దృష్టి నుంచుకోండి. శ్వాస ఎటు వెళ్తే అటు మర్చి మనలా మర్చిపోతాం. మనం ఇన్నిసార్లు మనం చెప్పుకున్నా ఈ మాటలు వింటున్నప్పుడు నేను ఊపిరి పీలుస్తున్నాను అనే గమనం మీకు లేదు కదా, మీకెందుకు నాకు లేదు, ఇంకొక సంగతి ఎందుకు. కానీ ఆ గమనం ఉండాలి. నిరాశీర్ అంటే అర్థం అది. బాహ్య జగత్తులో మీరు ఎవరి మీద ఆధారపడకండి. ఈ శరీరము కేవలము శ్వాస మీదే ఆధారపడింది. ఆ శ్వాసను మీరు నిరంతరము గమనించుకోండి. యు షుడ్ బి అవేర్ ఆఫ్ ఇట్. ఓ ప్రొఫెసర్ గారు కాలేజీకి వెళ్ళే టైం అయిపోయింది, కళ్ళజోడు మర్చిపోయారు ఆయన. ప్రొఫెసర్ అంటేనే మతి మరిపోయింది కదా, అసలు ఎందుకో వాళ్ళిద్దరికి అది అవినాభావ సంబంధం. మరి వాళ్ళు సబ్జెక్ట్ ఎలా చెప్తారు ఏంటో ప్రొఫెసర్స్ వాళ్ళు. సరే అందరినీ గడగడలాడించేస్తున్నాడు, అది పీగుతున్నాడు, అది పీగుతున్నాడు, అంతా పీగుతున్నాడు. కళ్ళజోడు కనిపించడం లేదు. ఆయన భార్య వస్తే గానీ ఎప్పుడు ఆయన భార్య వచ్చి కళ్ళజోడు ఎట్టుకేది ఇచ్చేది. ఆ రోజు ఆవిడ భార్య ఎక్కడికి వెళ్ళింది, కూరగాయలకు దేనికి వెళ్ళిందేమో. సరే ఇల్లు పీకి పందిరేస్తున్నాడు, కాలేజీకి టైం అయిపోతున్నాడు, అరుస్తున్నాడు యూనివర్సిటీకి. లోపల భార్య వచ్చి చెప్పింది, ఎక్కడుంది నాయన కళ్ళజోడు అంటే, మీ ముక్కు మీదే ఉంది కదా, పెట్టుకునే ఉన్నారు మీరు, డైరెక్ట్గా వెళ్ళిపోండి అని. శ్వాస, శ్వాస గురించి మీరేం చేయక్కర్లే. ఆ గమనం ఉంది, నిరాశీర్, మీరు ఆధారపడక్కర్లే దాని మీద, మీరేమీ చేయక్కర్లే. కానీ దాని మీద దృష్టి ఉండటం లేదు మనకి. ఈ ఆధ్యాత్మిక జ్ఞాన యోగంలో ఉన్నటువంటి సాధన మీరు ఆశ్రయం తీసుకోవాలి అంటే దేన్నైనా ఆశ్రయించకండి, శ్వాసని మాత్రమే ఆశ్రయించండి. శ్వాసని ఆశ్రయించాం, మరేం చేయాలి, నిత్యతృప్తో. శ్వాస లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది, బాగానే ఉంది. కానీ ఈ శ్వాస లోపలికి బయటికి వచ్చేది 16 రకాలుగానే రాగలదు. ఇంచేత సూర్యుడికి చంద్రుడికి మధ్య 16 రకాలైనటువంటి కోణాలు ఏర్పడగలవు. సూర్యుడికి చంద్రుడికి మధ్య కలిసిపోతే అవి పూర్తిగా ఒక చోటే ఉంటే దాన్ని అమావాస్య అంటాం. ఒకదానికి ఒకదానికి కరెక్ట్గా ఎదురెదురు రుజు కోణం ఉంటే, 180 డిగ్రీస్లో ఉంటే దాన్ని పూర్ణిమ అంటాం. రుజు కోణాన్ని ఋషి అంటాం. అంటే సూర్యుడు చంద్రుడు వాడి యొక్క ఈ రెండు నాసికాల్ని పూర్తిగా లాగేసి 180 డిగ్రీల కోణంలో దాన్ని ఉంచగలిగేటటువంటి అప్పుడు వాడికి ఋషిత్వం వస్తుంది. అదొక నిత్య కళ. ఆ నిత్య యొక్క పేరు చిత్ర. ఈ శ్రీవిద్య ఉపాసన చేస్తున్నటువంటి వాళ్ళకి ఇది చాలా సులభంగా అర్థమవుతుంది. నిత్య అనే పేరు మీకు నచ్చకపోతే 16 సంఖ్యలు పెట్టుకోండి, 1, 2, 3, 4, 5, 6, 16. అమావాస్య 1 అవుతే పూర్ణిమ 16. ఈ 16 నిత్యలు మీకు ఎప్పుడైతే అర్థమైపోతుందో నిత్య